ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 11వ స్కందం 3:34. శ్రీరాజోవాచ నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్ఠామర్హతనో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః. జయ శ్రీ శ్రీ రాధగోవింద భగవానికి. శ్రీరాజ ఉవాచ, రాజు పలికెను, నారాయణ అభిధానస్య, దేవదేవుడగు నారాయణుని యొక్క, బ్రహ్మణః పరతత్వము, పరమ ఆత్మనః పరమాత్ముడు, నిష్టాం దివ్యస్థితి, అర్హత మీరు దయచేసి, నహ నాకు, వక్తుం చెప్పవలసినది, యూయం మీరందరూ, హి నిజముగా, బ్రహ్మవిత్తమా పరబ్రహ్మము యొక్క పరమజ్ఞాతలు. శ్లోకానికి తాత్పర్యం భాష్యం రచించింది పూజ్యశ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ జయశ్రీల ప్రభుపాద్ మరియు వారి శిష్య బృందం. తాత్పర్యము, నిమి మహారాజు అడిగెను, స్వయముగా పరతత్వము, పరమాత్ముడగు నారాయణుని దివ్యస్థితిని నాకు వివరింపుడు. మీరు దివ్యజ్ఞానమునందు పరమ ప్రవీణులు కనుక దీనిని మీరు నాకు వివరింపగలరు. భాష్యము, నారాయణ పరో మాయ మంజరస్తరతి దుస్తరాం అని ఋషులు కడిచిన శ్లోకంలో రాజుకు వివరించరని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అనగా, కేవలం నారాయణని అనన్య భక్తిచే మనుజుడు మాయాసాగరమును అవలీలగా దాటగలడు. అందువలన దేవదేవుడుగు నారాయణుని గురించి విశేషముగా సమాచారమును ఈ శ్లోకమునందు రాజు అడుగుచున్నాడు. ఈ శ్లోకమునందు రాజు దేవదేవుని నారాయణుడని, బ్రహ్మమని, పరమాత్ముడని సూచించుట అత్యంత ప్రధానమైనది. నిమి మహారాజు అదివరకే భగవత్ తెలియబడినప్పటికీ ఈ ప్రశ్న ద్వారా అతడు భగవంతుడే సర్వోన్నతమైన దివ్య సత్యమని స్పష్టపరచు కోరుచున్నాడు. భాగవతం నందు ఇట్లా చెప్పబడినది, వదంతి తత్తత్వ విదాస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సభ్యతే. పరతత్వము ఎరిగి తత్వవిధులు అట్టి అద్వైతత్వమును బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడని పిలుతురు. కనుక ఈ శ్లోకమునందలి నారాయణ అను పదము ఆధ్యాత్మిక జగత్తునందలి భగవానుని తత్వమును సూచించునని తెలుసుకునవలను. సామాన్యముగా జ్ఞానులు పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మతత్వమునకు ఆకర్షితులగుదురు. కాగా యోగులు ఎల్లరి హృదయంలో ఉన్నట్టు పరమాత్మ తత్వం పట్ల ఆకర్షితులగుదురు. ఇంకొక పక్క పరిపక్వముగు దివ్య జ్ఞానమును బడిసిన వారు వైకుంఠమందు నిత్యవాసుడికి భగవానునే నేరుగా శరణుదొచ్చుదురు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు బ్రహ్మనోహి ప్రతిష్టాహం, నిరాకార బ్రహ్మమునకు నేనే మూలము అని స్పష్టంగా పలికిండును. అట్లే పరమాత్ముడు క్షీరోదక సాయి విష్ణువు దేవదేవుడుగు శ్రీకృష్ణ ప్రధానాంశగా భాగవతం నందు వర్ణింపబడినాడు. భగవానుడు పరతత్వం యొక్క మూలతత్వమనడి విషయమును ఋషులు స్పష్టపరచుకోవాలనని నిమి మహారాజు కోరెను. అందువలన అతడు తన ప్రశ్న నవయోగిందులలో ఇంకొకరైన పిప్పలాయనను ముందుంచెను. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి నిష్ట అను పదమును దృఢ విశ్వాసమును అనువదింపవచ్చును. ఈ భావములో భగవంతుని ఎందు దృఢ విశ్వాసమును, భగవన్ నిష్ట వృద్ధి కావించుకునే పద్ధతిని నిమి మహారాజు అడుగుచున్నాడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశ తారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తాత్పర్యం ఒకసారి చదువుతాము. నిమి మహారాజు అడిగను, స్వయముగా పరతత్వము పరమాత్ముడు నారాయణుని దివ్యస్థితిని నాకు వివరింపుడు. మీరు దివ్యజ్ఞానమందు పరమ ప్రవీణులు కనుక దీనిని నాకు వివరింపగలరు. ఇంతవరకు ఈ ప్రశ్నలు నిమి మహారాజు నవయోగేంద్రుని ప్రశ్నిస్తున్నారన్నట్టు. ఈరోజు వచ్చేసి 5వ ప్రశ్న ప్రారంభమైందన్నట్టు. ఇంతవరకు 4 ప్రశ్నలు వేయడం జరిగింది, 4 యోగేంద్రులు సమాధానం చెప్పారన్నట్టు. ఆ తర్వాత ఇప్పుడు 5వ యోగేంద్రునికి తర్వాత ప్రశ్న వేస్తున్నారన్నట్టు. సో ఈ ప్రశ్న సారాంశం ఏమంటే, దేవదేవుని గురించి నాకు వివరించండి. ఆ దేవదేవుడు ఎటువంటి వాడు అని అంటే, అతడే స్వయంగా పరతత్వము పరమాత్ముడు అయినటువంటి నారాయణుడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు అని చెప్పేసి చెప్పలేదు. నారాయణుని దివ్యస్థితిని నాకు వివరింపుడు. మీరు దివ్య జ్ఞానమునందు పరమ ప్రవీణులు కనుక దీనిని మీరు నాకు వివరింపగలరు. ఇక్కడ దేవదేవుని గురించి ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ దేవదేవుని గురించి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి నాకు ఒకటి అనుమానం అన్నట్టు. ఎందుకంటే 32వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతాను, అప్పుడు అనుమానం అందరికీ వస్తుంది అన్నట్టు. భగవత్ ప్రేమను, దీనికంటే ముందటి ప్రశ్న ఏమి, మాయ నుండి ఏ విధంగా విముక్తి పొందాలనేది 4వ ప్రశ్న. దానికి 32వ శ్లోకము 34వ శ్లోకము చివరి కంక్లూషన్ అన్నట్టు. ఆ కంక్లూషన్లో చెప్తున్నారు, భగవత్ ప్రేమను సాధించినట్టి అచ్యుతుడు అచ్యుత చింతనా నిమగ్నులయ్యుండి ఒకప్పుడు బిగ్గరగా రోదింతురు. భగవత్ ప్రేమను సాధించినట్టి భక్తులు అచ్యుత చింతనా మగ్నులయ్యుండి ఒకప్పుడు బిగ్గరగా రోదింతురు, మరొకప్పుడు వారు నవ్వుచుందరు, ఆనందించుచుందరు, భగవంతునితో గట్టిగా సంభాషించుచుందరు, నృత్యము చేయుచుందరు, లేదా గానము చేయుచుందరు. అట్టి భక్తులు భౌతిక బద్ధ జీవనమును దాటిన వారై లీలలను అభినయించుచు అజుడగు భగవానుని అనుకరించుచుందరు. ఇంకొకప్పుడు వారు భగవాను దర్శనమును బడసిన వారై ప్రశాంతముగను మౌనముగను ఉండిపోవుదురు. 33వ అనువాదం. 32వ తాత్పర్యంలోనే ఇక్కడ పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. మాయా విముక్తుడు అయిన తర్వాత ఇతను వచ్చేసి అచ్యుతుని యొక్క చింతనామగ్నిలో అయిపోతారు, అయిపోయిన తర్వాత బిగ్గరగా రోధిస్తారు. అంటే ఇక్కడ ఆ మాయా విముక్తి పొందిన తర్వాత ఇతను అన్ని ఉత్కృష్టమైనటువంటి అన్ని సాత్విక వికారాలన్నింటినీ ఇక్కడే ప్రదర్శించుచున్నాడు అన్నట్టు. భగవంతునితో గట్టిగా సంభాషించుచుందరు, నృత్యము చేయుచుందరు. షడ్గోస్వాముల యొక్క షడ్గోస్వామి అష్టకంలో కూడా చివరి 8వ కీర్తనలో హే రాధే వ్రజదేవి కేచలలితే, హే రాధే నువ్వు ఎక్కడ ఉన్నావు, హే కృష్ణ నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఈ గోవర్ధన గిరి చుట్టూ వీళ్ళందరూ గోస్వాములు తిరుగుతూ ఎక్కడ నీ కృష్ణుడు ఎక్కడ ఉన్నావు, రాధారాణి నీవెక్కడ ఉన్నావు అని చెప్పేసి విరహ భావనలో వీళ్ళు సమ్టైమ్స్ రోధిస్తున్నారు, సమ్టైమ్స్ విలపిస్తున్నారు, కొన్నిసార్లు నవ్వుతున్నారు, కొన్నిసార్లు ఆనందంగా ఉన్నారు, రకరకాలమైనటువంటి భావ ప్రకటన అంతా చేస్తున్నారు అన్నట్టు. అదే భావ ప్రకటన ఇక్కడ మాయ విముక్తి పొందడం ద్వారా సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నారు. ఆ విధముగా 33వ శ్లోకం అనువాదం. ఆ విధముగా భాగవత ధర్మమును నేర్చి ఆచరణ పూర్వకముగా భక్తియుక్త సేవలో నెలకొనిన వాడై భక్తుడు భగవత్ ప్రేమ స్థితికి అరుదించును. దేవదేవుడగు నారాయణుని యొక్క సంపూర్ణముగు భక్తిచే అతడు దుష్టర్మగు మాయను సులభంగా దాటగలడు, ఈ విధముగా మాయను దాటగలడు అని చెప్పేసి వివరిస్తున్నారు అన్నట్టు. ఇక్కడ నారాయణుడు సంపూర్ణముగు భక్తిచే అతడు దుష్టర్మగు మాయను సులభంగా దాటగలడు అని చెప్పేసి చెప్పగానే నెక్స్ట్ ప్రశ్న నారాయణ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఇదే స్థితి వ్యాసుడు ఒకసారి నారదుడికి వ్యాసదేవుడు మొత్తం అన్ని పురాణాలు ఉపనిషత్తులు అన్ని రచించారన్నట్టు. శ్రీమద్ భాగవతం రచన చేసేటటువంటి ముందు వ్యాసుడు వచ్చేసి చాలా ఎంత గ్రంథ రచన చేసినప్పటికీ, ఎన్ని గ్రంథాలు రచించి ఇచ్చినప్పటికీ మానవాళికి అతను సంతృప్తిగా లేడన్నట్టు. సంతృప్తిగా లేడు. ఆ తర్వాత గురుదేవులైనటువంటి నారదుని పైన ధ్యానం చేయడం, తర్వాత నారదుడు రావడం ద్వారా ఇతను ప్రశ్నిస్తాడు నారదుని, నేను గ్రంథరచన చేసినప్పటికీ నేను ఇంకా పూర్తిగా ఆనందంగా లేదు అని చెప్పేసి చెప్తాడు. అయితే అప్పుడు నీవు దేవదేవుని గురించి నీవు వర్ణించలేదు కాబట్టి నీకు సంపూర్ణ ఆనందం కలగలేదు, కాబట్టి నీవు దేవదేవుని గురించి నీవు వివరించడానికి నీవు దేవదేవుని పైన ధ్యానం చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడైతే వ్యాసదేవుడు ధ్యానంలో కూర్చుంటానే మొట్టమొదటి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాడు. శ్రీకృష్ణ దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుని యొక్క వెనుక నీడలో మాయాదేవి దర్శనం కలుగుతుంది అన్నట్టు. మాయాదేవిని చూస్తాడు. ఆ తర్వాత మాయాదేవి యొక్క నీడలో వెనుకలు ఉన్నటువంటి జీవులందరినీ చూస్తాడు. సో మొట్టమొదట కృష్ణుడు ఉన్నాడు, ఆ తర్వాత వెనుకలు వచ్చేసి కృష్ణుని యొక్క ఛాయలో మాయాదేవి ఉంది. ఆ మాయాదేవి యొక్క ఛాయలో, ఆ మాయాదేవి యొక్క నీడలో మొత్తం జీవులందరూ ఉన్నారన్నట్టు. సో జీవుడు కృష్ణుని వరకు చేరాలి అనంటే మాయను జయించవలసిందే అన్నట్టు. అది నాలుగవ ప్రశ్న. ఆ తర్వాత మాయను జయించడంతోనే అదే సర్వస్వం కాదు, ఆ జస్ట్ భగవంతుని గురించి తెలుసుకోవడం జరుగుతుంది అక్కడ. భగవంతుడు ఎవరు, భగవంతుని ఎంతటి గొప్పవాడు అని చెప్పేసి ఇక్కడ పరిచయం మాత్రం జరుగుతుంది. దాంతోనే భక్తి అనేది సంపూర్ణం కాదు. అంటే మాయను జయించడం అనేది భక్తి యొక్క పూర్ణత్వం కాదు. భక్తి యొక్క పూర్ణత్వం ఏమంటే మాయను జయించడం అనేది కేవలం ఒక స్టెప్ మాత్రమే. మాయను జయించిన తర్వాత భగవంతుని గురించి పరిచయం జరుగుతుంది. మాయను జయించిన వాళ్ళు చాలామంది, మాయావాదులు కూడా మాయను జయించగలుగుతున్నారు. మాయావాదులు కూడా మాయను జయించి బ్రహ్మజ్యోతిలో విలీనం అవుతున్నారు. ఆ తర్వాత అక్కడ నెక్స్ట్ ఎవరితో సంబంధం పెంచుకోవాలని చెప్పేసి తెలియక మళ్ళీ పతనమైపోతారు అన్నట్టు. ఆ విధంగా కేవలం మాయను జయించడం అనేది ఉత్కృష్టమైనటువంటి స్థితి కాదు. మాయను జయించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నిమి మహారాజు అడుగుతున్నాడు, ఓకే మాయను జయించిన తర్వాత దేవదేవుని పరిచయం గురించి చెప్పండి, దేవదేవుని యొక్క దివ్యత్వాన్ని చెప్పండి, దేవదేవుడు యొక్క గొప్పతనాన్ని వివరించడం ద్వారా అతని గురించి అతనికి బంధన అనేది కలుగుతుంది, ఏ విధంగా భగవంతునితో సంబంధం పెంచుకోవాలని చెప్పేసి ఒక ఆసక్తి అనేది ఏర్పడుతుంది అన్నట్టు. సో మొట్టమొదటి 6 అధ్యాయంలో, ఫస్ట్ 2వ అధ్యాయంలో భగవద్గీతలు కూడా 2వ అధ్యాయంలో దేహినోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జర, నీవు ఈ దేహానివి కాదు అని చెప్పేసి భగవంతుడు వివరిస్తున్నాడు. ఆ తర్వాత నీవు ఈ దేహానివి కాదు, ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి ఉండకూడదు, దేని పట్ల బంధన కలిగి ఉండాలి, దేని పట్ల బంధన కలిగి ఉండకూడదు అది పండితుడైన వాడు తెలుసుకుని ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుడు వచ్చేసి భౌతిక పదార్థం పట్ల మొదట వైరాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు అర్జునుకి. భౌతిక పదార్థం పట్ల, భౌతిక జగత్ పట్ల ఫస్ట్ వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. అది 6వ అధ్యాయానికి అయిపోతుంది. యోగినామపి సర్వేషం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతో యోమాం సమయయుక్త తమోమత. శ్రద్ధావాన్ భజతే యోమాం. ఇక్కడికి 6 అధ్యాయులు అయిపోతానే భౌతిక పదార్థం నుంచి విడిపడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత 7వ అధ్యాయము నెక్స్ట్ దీన్ని అన్ని వదిలేయాలి అని చెప్పేసి చెప్పడంతోనే ముగించిపోదు, ముగింపు రాదన్నట్టు భక్తి. నెక్స్ట్ అన్నిటిని వదిలేసిన తర్వాత దేనికి కనెక్ట్ అవ్వాలా, అప్పుడు 7వ అధ్యాయంలో భగవద్ విజ్ఞానం గురించి చెప్తున్నాడు. భగవంతునితో సంబంధం పెంచుకోవాలి. భగవంతునితో సంబంధం పెంచుకోవాలి అనంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్నట్టు. భగవంతుడు ఎంతటి గొప్పవాడు, ఈ మొత్తం భూమి రాపో నలోవాయు కమ్మనో బుద్ధిరేవచ, మొత్తం అన్ని భౌతిక ప్రపంచాన్ని నియమించేవాడు, అన్ని మూలకాలని ఇచ్చేవాడు, ఆ తర్వాత ఈ 24 మూలకాలను ఆ తర్వాత భౌతిక ప్రకృతిని మొత్తం సృష్టించేవాడు, మొత్తం అన్నిటికీ నియామకుడు దేవదేవుడు అని చెప్పేసి 7వ అధ్యాయంలో నియమిస్తున్నాడు. ఆ తర్వాత ఎవరు నన్ను చేరుతారు, ఎవరు చేరరు, అన్నీ 7వ అధ్యాయంలో వివరించుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగా ఎవడైతే జ్ఞాని, జ్ఞాని అంటే భగవంతుని గురించి తెలుసుకున్నవాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేరుతాడు. జ్ఞాని అంటే భగవంతుని గురించి తెలుసుకున్న తర్వాతనే భగవంతుని ఆశ్రయం అనేది సాధ్యపడుతుంది అన్నట్టు. భగవంతుని విజ్ఞానం, భగవంతుని యొక్క పూర్తిగా మనం భగవంతుని యొక్క, ఇంకా తర్వాత తర్వాత ప్రశ్నల్లో భగవంతుని యొక్క అవతారాల గురించి, భగవంతుని యొక్క లీలల గురించి మొత్తం అంతా నివి మహారాజ్ ప్రశ్నిస్తున్నారు అన్నట్టు. సో ఈ విధంగా దేవదేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియకముందే భగవంతునికి శరణాగతి పొందడం అనేది సాధ్యపడదు. కాబట్టి భగవంతుడు గొప్పవాడని చెప్పేసి తెలుసు మనకందరికీ, కానీ ఎంతటి గొప్పవాడు అని చెప్పేసి తెలుసుకోవడమే భగవద్ విజ్ఞానం. సో కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, దేవదేవుని యొక్క గొప్పతనాన్ని నాకు వివరించండి అని చెప్పేసి ఇక్కడ వివరిస్తున్నాడు అన్నట్టు. ఆ తర్వాత ఈ భౌతిక జగత్తు నుంచి విడివడడం అనేది బేసిక్ క్వాలిటీ. అంటే భక్తుడు ఎప్పుడు భగవంతునికి అనుసంధానం కాగలడు, భౌతికమైనటువంటి ఆసక్తి పూర్తిగా నశించిపోయిన తర్వాతనే, భౌతిక పదార్థం పట్ల వైరాగ్యం పెంపొందించుకున్న తర్వాతనే, ఆ తర్వాతనే అతను భగవంతుని ఆశ్రయించడానికి, భగవంతుడు అంటే ఎవరు, నెక్స్ట్ నేను ఎవరితో అయితే సంబంధం పెంపొందించుకోవాలి, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి అతను ఆసక్తి చూపించగలడు. ఆ తర్వాత ఇది వచ్చేసి ఈ భగవద్గీతలు పూర్తిగా వివరించడం జరిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపభ్యో మోక్షయిష్యామి మాసుచ. కేవలం నన్ను ఆశ్రయించు, నువ్వు చింత పడవద్దు, నా ఆశ్రయాన్ని నీవు సాధించు అని చెప్పేసి చెప్తున్నారన్నట్టు. సో ఇక్కడ కేవలం ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పేసి పూర్తిగా భగవద్గీత వివరించబడింది. ఆ తర్వాత నెక్స్ట్ అతని యొక్క లక్షణాలు ఏమి, అతనితో సంబంధం ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఇది అభిధేయ. మన భక్తి మార్గం అనేది 3 స్టేజెస్గా జరుగుతుంది అన్నట్టు. 1 వచ్చేసి సంబంధ, 2 వచ్చేసి అభిధేయ, 3 ప్రయోజన. ప్రయోజన యొక్క చివరి స్థాయి వచ్చేసి మన యొక్క భక్తి మార్గంలో, భక్తి ప్రయాణంలో అది మనం గమ్యాన్ని చేరుకున్నట్టు అన్నట్టు. మొట్టమొదటి స్థాయి వచ్చేసి భౌతిక పదార్థం నుంచి వైరాగ్యం పొందడము. నెక్స్ట్ దేవదేవుడు ఎవరు, దేవదేవునితో ఏ విధంగా సంబంధం పెంచుకోవాలి, భౌతిక పదార్థం నుంచి వైరాగ్యం పొందిన తర్వాత నేను బ్రహ్మజ్యోతులు విలీనం అవ్వడము, లేదా పరమాత్మ పైన ధ్యానం చేయడము, లేదా కేవలం పరమాత్మను సాక్షాత్కారం పొందడము, లేకపోతే భగవంతుని దర్శనం చేసుకోవడము, దర్శనం మాత్రంతోనే మన యొక్క భక్తి ముగించిపోదు అన్నట్టు. సో సంబంధ అనే మొట్టమొదటి స్థాయిలో వచ్చేసి భౌతిక పదార్థం నుంచి వైరాగ్యము, దేవదేవుని యొక్క పరిచయం, ఎవరికి శరణాగతి పొందాలి అని చెప్పేసి మొట్టమొదటి స్థాయి జరుగుతుంది అన్నట్టు. ఇది మొత్తం భగవద్గీత యొక్క పూర్తిగా అవగాహన చేసుకోవడంతో మనకు దేవదేవుణ్ణి ఆశ్రయించాలి, దేవదేవుని ఆశ్రయించడం ద్వారా మోక్షయిష్యామి మాసుచ భయం అవసరం లేదని చెప్పేసి మనకు అవగతం అవుతుంది. 2వ స్థాయి వచ్చేసి అభిధేయ. అభిధేయ అనంటే ఆ దేవదేవునితో ఏ విధంగా సంబంధం పెంపొందించుకోవాలి, అది వచ్చేసి శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవతంలో భగవంతునికి చాలామంది భక్తులు రకరకాలైనటువంటి భావాలలో, రకరకాలైనటువంటి వాత్సల్య రసంలోనూ, రకరకాలైనటువంటి రసాలతో భగవంతుణ్ణి వాళ్ళ స్నేహితుని గాను, ఆ తర్వాత తండ్రి గాను, వాళ్ళ యొక్క పుత్రుని గాను, ప్రేమికుడు గాను, స్నేహితుని గాను, రకరకాలుగా వీళ్ళందరూ, భక్తులందరూ రిలేట్ అవుతున్నారు అన్నట్టు. ఏ విధంగా భగవంతునితో మన యొక్క సంబంధాన్ని పెంపొందించుకోవాలి అనేది అభిధేయ. మన సంబంధాన్ని ఏ విధంగా భగవంతునితో పెంపొందించుకోవాలి, ఈ విజ్ఞానం అంతా వివరిస్తుంది శ్రీమద్భాగవతం. ఇది అయిన తర్వాత ప్రయోజన, ఆ సంబంధాన్ని నేను ఎప్పుడు పెంపొందించుకుంటాను, దానికి చేసేటటువంటి విపరీతమైనటువంటి సేవ, తర్వాత భగవంతుని దానికి చేసేటువంటి కృషి ఈ ప్రయోజనం చివరిస్తాయి. ఆ అటువంటి దివ్యమైన భౌతిక కల్మషాలన్నీ వెళ్ళిపోయినాయి, భగవంతునితోనే సంబంధం పెంపొందించుకోవాలని చెప్పేసి అర్థమైంది. ఆ తర్వాత భగవంతునితో ఏ విధంగా సంబంధం పెంపొందించుకోవాలని చెప్పేసి కూడా పూర్తిగా అర్థమైంది, అవగాహనకు వచ్చింది. ఆ సంబంధం నాకు ఇప్పుడు మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్, కాలేజీలో కూడా మొత్తం ఇది ఎంత హైడ్రోజన్ వేయాలి, ఎంత ఆక్సిజన్ వేయాలి, ఇవంతా రెండు కలిపితే ఇది సాల్ట్ ఎంత వేయాలి, ఏమి ఆమ్లాలు క్షారాలు ఇది ఎంత కలపాలి, అదంత కలపాలి, ఆ రెండు కలిపిన తర్వాత వాటర్ ఎంత వస్తుంది, దాంట్లో సాల్ట్ ఎంత ఉంటుంది, మొత్తం అంతా ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు. మొత్తం అంతా ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు, అయిన తర్వాత లాస్ట్లో ల్యాబొరేటరీకి తీసుకెళ్తారు అన్నట్టు. ల్యాబొరేటరీకి తీసుకుని వెళ్ళేసి ఇదిగో ఇది నీకు సోడియం క్లోరైడ్ ఎంత, ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత, ఇది రెండు చేసేసి మీరు ఇంత వాటర్ చూపించండి, ఇంత సాల్ట్ చూపించండి అని చెప్పేసి చెప్తారన్నట్టు. ప్రయోగశాలలో మళ్ళీ రింగ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, రెండు యాసిడ్స్ ఇచ్చి ఆ తర్వాత ఒకటి పర్ఫెక్ట్ ఒక రింగ్ ఫార్మ్ చేయాలి. ఇది ఎంత ఏ విధంగా చేయాలని చెప్పేసి కాలేజీలో లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏది ఎంత క్వాంటిటీ వేయాలి అని చెప్పేసి కరెక్ట్గా రింగ్ ఏ కలర్లో ఫార్మ్ అవుతుంది, ఏ హైట్లో ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. అయిన తర్వాత ప్రాక్టికల్గా వస్తారంట, ల్యాబొరేటరీకి తీసుకుని వచ్చిన తర్వాత నీకు రెండు ఇస్తాడు, రెండు పరీక్ష నాళికల్లో ఇది ఇంత ఇదింత ఇచ్చేసి ఇప్పుడు దాన్ని సాధించండి అని చెప్పేసి చెప్తారు. కేవలం నాలెడ్జ్ ఒక్కటే కాదు, ప్రాక్టికల్గా దాన్ని ఏ విధంగా సాధించాలి అనేది కూడా శిక్షణ అన్నట్టు. సో ఇక్కడ దేవదేవునితో పూర్తిగా సంబంధం పెంపొందించుకోవాలి అనేది నీకు పూర్తిగా వివరించబడింది, నీకు అవగాహనకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రయోజనం వచ్చేసి భగవంతునితో నేను సాంగత్యాన్ని నేను ఎప్పుడు పొందలేకపోతున్నానే అని చెప్పేసి ఇతను తీవ్రమైనటువంటి విరహ వేదన వచ్చేసి ఇతను అనుభవిస్తూ ఉంటాడు అన్నట్టు. సో కేవలము భౌతిక పదార్థాన్ని త్యజించడమే పూర్ణత్వం కాదు, పూర్తిగా జ్ఞాన సముపార్జనే అల్టిమేట్ కాదు. భగవంతుని యొక్క జ్ఞానాన్ని మొత్తం అవగతం చేసుకున్న తర్వాత దాని యొక్క లక్ష్యం ఏ విధంగా ఉండాలి, యుగాయుతం నిమీషేన చక్షుషా ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహీనమే, ఇది చైతన్య మహాప్రభు వివరిస్తున్నాడు అన్నట్టు. మొట్టమొదట చేతో దర్పణ మార్జనం, మొత్తం అంత కల్మషాలన్నింటినీ వదిలించుకోవాలి, ఆ తర్వాత సాధన చేయాలి, సాధన చేసిన తర్వాత భక్తి యొక్క లక్షణాలు తృణాదపి సునీచేన అది పెంపొందించుకోవాలి. ఈ విధంగా లక్షణాలన్నీ అయిపోయిన తర్వాత జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత భగవంతుని యొక్క భగవంతునితో బంధన ఏర్పడిన తర్వాత భగవంతుని యొక్క సాంగత్యాన్ని నేను పొందలేకపోతున్నాను అని చెప్పేసి ఒక విరహాన్ని పొందడమే ఈ జ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. గోవింద విరహీనమే, గోవిందుని యొక్క సాంగత్యాన్ని భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందలేకపోతున్నాను అని చెప్పేసి తెలుసుకోవడమే ప్రయోజనం అన్నట్టు. ఆ తర్వాత ఎప్పుడైతే పూర్తిగా భక్తి ప్రయాణంలో పూర్తిగా మెచ్యూరిటీ రాగానే అతను భగవంతుడు వచ్చేసి అతన్ని భగవద్ధామకి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు భక్తి యొక్క ప్రయాణం ముగిసిపోతుంది భగవద్ధామకి చేరగానే. సో ఈ విధంగా ముందు ప్రశ్న వచ్చేసి మాయ నుండి ఏ విధంగా విముక్తి పొందాలి అని యోగేంద్రులు చెప్పగానే అంతటితో నిమి మహారాజు ఆగిపోలేదు. నెక్స్ట్ మాయను జయించిన తర్వాత ఏం చేయాలి అది చెప్పండి. కాబట్టి ఇప్పుడు దేవదేవుని యొక్క గొప్పతనాన్ని వివరించండి, దేవదేవునితో నేను ఏ విధంగా సంబంధం పెంపొందించుకోవాలి అని చెప్పేసి దేవదేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అడుగుతున్నాడు అన్నట్టు. కేవలం అన్నిటి నుంచి వైరాగ్యం పొందిన తర్వాత భగవంతునితో మనం కనెక్షన్ పొందకపోతే ఏమవుతుంది, ఒక మాయవాదికి మనకు తేడా ఏమి ఉండిపోదు అన్నట్టు. తేడా పెద్దగా తేడా ఏం లేదు, మనం కూడా భక్తిని ఆచరిస్తూ భగవంతునితో కనెక్షన్ మనం పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రయత్నించకపోతే మనం కూడా ప్రచ్ఛన్న మాయావాది లాగా మిగిలిపోతామన్నట్టు. ప్రచ్ఛన్న మాయావాది అని అంటే నిగూఢమైనటువంటి గుప్త మాయావాది. మనం భౌతిక దేహాలండి భౌతిక పదార్థాల నుంచి విడిపడమే లక్ష్యం కాదు, భగవంతునితో సంబంధం పెంచుకోవడం అనేది లక్ష్యం అన్నట్టు. భగవంతునితో సంబంధం పెంపొందించుకోకపోతే భక్తి యొక్క ప్రారంభం అనేది జరగదన్నట్టు. స్వామి నోత్పాదయ యదిరతిం శ్రమయేహి కేవలం, మనం చేసేటటువంటి కార్యాలు వచ్చేసి భగవంతునితో సంబంధాన్ని, భగవంతుని పట్ల ఆకర్షణను పెంపొందించకపోతే భాగవతం చెప్తుంది శ్రమ ఏవహి కేవలం, నీవు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కేవలం శ్రమగానే మిగిలిపోతుంది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది నీకు లభించదు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ నారాయణి దివ్యస్థితిని నాకు వివరించండి అని చెప్పేసి నీవు మహారాజ్ చెప్తున్నారు. ఇక్కడ దేవదేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి అడ్రస్ చేయలేదు అన్నట్టు. ఇక్కడ ఈవెన్ చైతన్య చరితామృతలో కూడా కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వచ్చేసి 2వ అధ్యాయంలో వివరిస్తున్నారు, చైతన్యం శ్రీ చైతన్య మహాప్రభువే దేవాదిదేవుడు అని చెప్పేసి. శ్రీ చైతన్య మహాప్రభువు వచ్చేసి మానవాకృతిలో వచ్చినారు, మానవ శరీరాన్ని ధరించినాడు అన్నట్టు. అయితే ఇతను చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణుడే. అది ప్రజలకి దేవాదిదేవుడు, చైతన్య మహాప్రభు దేవాదిదేవుడే అని చెప్పేసి నిరూపించడానికి ఇతను చాలా ఒక పథకం ప్రకారంగా, ఒక ప్రణాళికబద్ధంగా, ఒక స్టెప్ బై స్టెప్గా మొత్తం అందరికీ నిరూపిస్తున్నాడు. అప్పుడు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తున్నారు, మొత్తం అందరి దేవతల్లోకెల్లా ఉత్తముడైనటువంటి వాడు నారాయణుడు. నారాయణుడు వచ్చేసి మొత్తం పరమ పురుషుడు, దేవోత్తముడు, అన్ని దేవతలకి ఆదిదేవుడు అని చెప్పేసి ఫస్ట్ నారాయణుని యొక్క సుప్రీమసీని వివరిస్తున్నారు. ఎందుకంటే కేవలం చతుర్భుజాలు కలిగినటువంటి నారాయణుడినే అందరూ సామాన్య ప్రజానీకం వచ్చేసి అతన్ని ఈజీగా గుర్తించగలరు, ఇతను దేవాదిదేవుడు అని చెప్పేసి. ఆ తర్వాత నారాయణుని యొక్క దివ్య లక్షణాలన్నీ వివరించి నారాయణుడు పరమపురుషుడు దేవాదిదేవుడు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తాడో ఆ తర్వాత నారాయణుడు వచ్చేసి శ్రీకృష్ణునిలో ఉన్నటువంటి ఒక అంశ మాత్రమే అని చెప్పేసి తర్వాత శ్రీకృష్ణుని నెమ్మదిగా ప్రవేశపెడతాడు అన్నట్టు. శ్రీకృష్ణుడు ఈ భాషను కూడా చెప్పబడింది, క్షీరోదక సాయి విష్ణువు దేవదేవుడికి శ్రీకృష్ణ ప్రధానాంశగా భాగవతం నందు వర్ణింపబడినాడు. క్షీరోదక సాయి విష్ణువు, ఈ చతుర్భుజ మహావిష్ణువు వచ్చేసి కేవలం ఈ కృష్ణుని యొక్క తర్వాత విస్తారమైనటువంటి బలరాముడు, తర్వాత మళ్ళీ చతుర్వ్యూహం, తర్వాత 2వ చతుర్వ్యూహం, ఆ తర్వాత మళ్ళీ పురుషత్రయం. ఆ పురుషత్రయంలో ఈ ఇక్కడ వస్తున్నాడు అనమాట క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ. పరమాత్మ స్థాయి వచ్చేసి ఇక్కడ కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఇక్కడ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. భగవంతుని సాక్షాత్కారం కావాలనంటే ఇంకా చాలా స్టేజెస్ దాటిపోవలసిందనట. అంటే క్షీరోదక సాయి విష్ణువుకి దేవదేవునికి చాలా వ్యత్యాసం ఉంది. సో దీన్ని తర్వాత వివరిస్తున్నాడు అన్నట్టు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, దేవదేవుడు మహావిష్ణువు కంటే ఎంతటి గొప్పవాడు అని చెప్పేసి. బయట వాళ్ళు కూడా ఈ విధంగా అందరికి 2 చేతులు ఉన్నాయి. ఎవడన్నా ఒక వ్యక్తికి అందరికి చేతికి 5,000 ఉన్నాయి, ఒక వ్యక్తికి ఎవరైనా 6,000 ఉందనుకోండి, వాళ్ళు వింతగా చూస్తారు, ప్రత్యేకంగా చూస్తారు అన్నట్టు. అందరికి 2 చేతులు ఉన్నాయి. ఒకవేళ 3-4 చేతులు అంటే ఎస్పెషల్లీ చాలా పర్టికులర్గా గమనిస్తారు అన్నట్టు, స్పెషల్ అటెన్షన్ ఇస్తారు. అట్లా దేవాదిదేవుడికి 4 చేతులు ఉన్నటువంటి దేవుడు అంటే కదా, ఎస్ ఎస్ ఎస్, ఇతనైతే మమ్మల్ని రక్షించగలడు. ఎందుకంటే 4 చేతులు ఉన్నాయి, శంఖ చక్రాలు ఉన్నాయి, చక్రం ఉంది, గద ఉంది, వీటినన్నిటితో మమ్మల్ని రక్షించగలడని చెప్పేసి ఒక విశ్వాసం కలుగుతుంది. కృష్ణుడికి 2 చేతులు ఉన్నాయి, ఫ్లూట్ ఒక్కటే ఉంటుందని అంటే ఏం ప్రొటెక్ట్ చేస్తాడని చెప్పేసి అనుమానం వస్తుంది అన్నట్టు. ప్లస్ ఇంకా తోడైనటువంటి లీలలన్నీ ఉన్నాయి కాబట్టి కృష్ణ పైన ఇమ్మీడియట్గా ఆసక్తి అనేది కలగదు. కాబట్టి మొట్టమొదట మహావిష్ణువు నారాయణనే సుప్రీం లార్డ్గా చెప్తున్నాడు. అటువంటి దేవదేవుడు అంటే సుప్రీం లార్డు మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఒక అంశం మాత్రమే అని చెప్పేసి తర్వాత భగవంతుని యొక్క దేవదేవత్వాన్ని నిరూపిస్తున్నాడు. కృష్ణు యొక్క దేవదేవత్వాన్ని కామన్ లాజిక్ కూడా, ఒక వ్యక్తి 4 చేతులతో పనులు చేస్తున్నాడు అనుకోండి, చూసడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నట్టు, గొప్పవాడని చెప్పేసి అందరూ ఒప్పుకుంటారు. కానీ ఇంకొక వ్యక్తి ఇతను 4 చేతులతో చేసే పని 2 చేతులతో చేస్తున్నాడు, అంతకంటే ఇంకా ఎక్కువ పని చేస్తున్నాడు, అప్పుడు ఇతను గొప్ప అతను గొప్ప? 4 చేతులతో చేసే పనిని ఒక వ్యక్తి రెండు చేతులతోనే పని చేస్తున్నాడు, అప్పుడు న్యాచురల్లీ ఎవరు గొప్ప, ఇంకా ఎక్కువ పని జరుగుతూ ఉంది. ప్లస్ ఇతనికి అతనే సోర్స్. అట్లా శ్రీకృష్ణుడు ఎంతటి పరమపురుషుడు అని చెప్పేసి నిరూపిస్తాడు కృష్ణదాస్ కవరేజ్ గోస్వామి. అంటే జనరల్గా ఈ లాజిక్ దీన్ని దాటి సామాన్య ప్రజానీకం రాలేరన్నట్టు. నాలుగు చేతులతో భగవంతుడు ఉన్నారంటే ఎంత గొప్పవాడు అని చెప్పేసి, కానీ రెండు చేతులతోనే ఒక ఫ్లూట్తోనే అన్ని జరిపించేస్తున్నాడు భగవంతుడు. అది తెలుసుకోవాలంటే భౌతిక నుంచి విడిపడితే కానీ ఆ స్థాయికి రాలేరన్నట్టు, ఆ రియలైజేషన్కి రాలేరు. ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఈ చైతన్య మహాప్రభుయే, దేవదేవుడు గౌరంగ మహాప్రభు అని చెప్పేసి తర్వాత మళ్ళీ అన్ని నిరూపణలు ఇస్తున్నారన్నట్టు. ఒక్క ఇతను ఒక్కటే చెప్పేది కాదు, అన్ని వేదాల్లో నుంచి ఎక్కడెక్కడ ఏ విధంగా భగవంతుడు అవతరిస్తున్నాడు, భగవంతుడు దేనికి అవతరిస్తున్నాడు, ఆ స్క్రిప్చర్స్ యొక్క అన్ని మూలాధారాలని ఇక్కడ కోట్ చేస్తున్నారన్నట్టు, ఇక్కడ ఉదహరిస్తున్నాడు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి. శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు, ఈ కలి కల్మశాలను నశింపజేయడానికి వచ్చినవాడు, అవతరించినవాడు అని చెప్పేసి వివరిస్తున్నారన్నట్టు. అని చెప్తూ ఈ చిన్న అవతారం, చిన్న అవతారం అని అంటే నిగూఢమైనటువంటి అవతారం. భగవంతునికి ఇంకొక పేరు వచ్చేసి త్రియుగ. త్రియుగ అనంటే భగవంతుడు కేవలం మూడు యుగాల్లో మాత్రమే అవతరిస్తాడు, నాలుగో యుగంలో అవతరించడు అన్నట్టు. మరి మూడు యుగాల్లోనే అవతరించి నాలుగో యుగం వాళ్ళ పరిస్థితి ఏమి? కాబట్టి ఈ భగవంతునికి వచ్చేసి మూడు యుగాల్లోనే మాత్రమే అవతరిస్తాడు, సత్య త్రేత ద్వాపర యుగంలో మాత్రమే అవతరించేవాడు, కలియుగంలో అవతరించడు అని చెప్పేసి ఉంది. కాబట్టి ఈ చిన్న అవతారము అంటే నిగూఢమైనటువంటి సీక్రెట్ ఇన్కార్నేషన్, అతనే శ్రీ చైతన్య మహాప్రభు. అతను దేవదేవుడిగా వచ్చినప్పటికీ కూడా అతను భక్తుని యొక్క అవతారంలో వస్తున్నాడు. కాబట్టి ఇతన్ని అవతరణ జరగాలి, కానీ వేదాల నిర్దేశం వచ్చేసి భంగం వాటిల్లకూడదు. కాబట్టి చైతన్య మహాప్రభు వచ్చేసి ఒక భక్తునిగా అవతరించడం అనేది జరుగుతుంది. ఒక భక్తునిగా అవతరించి ఈ భగవద్గీత భాగవత ఉపదేశాలను ఏ విధంగా ఆచరించాలి అని చెప్పేసి ఆచరణ చూపిస్తూ అతను చివరి సమయంలో గంభీరంలో ఉండిపోతారన్నట్టు. ఎప్పుడూ భగవంతుని యొక్క విరహ వేదన అనుభవిస్తూ. కాబట్టి చైతన్య మహాప్రభు జీవితం ముందు భాగంలో, ప్రథమ భాగంలో వచ్చేసి విపరీతంగా ఆర్గ్యూ చేసేవాడు. ఆర్గ్యూ చేసి 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 పురాణాల్లో విపరీతమైనటువంటి పట్టును సంపాదించిన వాళ్ళు అన్నట్టు. ఒకసారి గదాధర పండిట్తోనే ఆర్గ్యూ చేయడం ప్రారంభిస్తారన్నట్టు. గదాధర పండిట్తోనే ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తూ దాన్ని ఖండించమని చెప్పేసి చెప్తారన్నట్టు. లీల చాలా నాకు సూచాయిగా తెలుసు అన్నట్టు. అయితే గదాధర పండిట్ వచ్చేసి చైతన్య మహాప్రభు ఈ గదాధర పండిట్ ప్రవచనం ఇచ్చిన తర్వాత ఇతను ఒకటి ప్రశ్న వేస్తాడన్నట్టు. ప్రశ్న వేసిన తర్వాత గదాధర పండిట్ వచ్చేసి దాన్ని ఖండించలేకపోతాడు. చైతన్య మహాప్రభు వచ్చేసి వేదాల నుంచినే ఉదహరిస్తూ నువ్వు చెప్పిన అటువంటి స్టేట్మెంట్ వచ్చేసి తప్పు అని చెప్పేసి నిరూపిస్తాడు. నిరూపించిన తర్వాత గదాధర పండిత్ దాన్ని క్రాస్ చేయలేకపోతాడు, దాన్ని ఖండించలేకపోతాడు. ఆ తర్వాత చైతన్య మహాప్రభుయే గదాధర పండిట్గా సమాధానం ఇస్తాడు, దాన్ని ఏ విధంగా ఖండించేస్తాడన్నాడు, ఏ విధంగా ఖండించాలని చెప్పేసి వేదాల్లో నుంచి మళ్ళీ ఇంకొక కొటేషన్ చెప్పి దాన్ని చైతన్య వరపు చెప్పిన స్టేట్మెంట్ని మళ్ళీ అతనే ఖండిస్తాడు. గదాధర పండిట్ ఒకటి స్టేట్మెంట్ ఇస్తారు, దానికి క్రాస్ క్వశ్చన్ చేస్తారు, గదాధర పండిట్ సైలెంట్ అయిపోతాడు. తర్వాత చైతన్య మహాప్రభు దాన్ని మళ్ళీ స్మాష్ చేసేస్తాడు అన్నట్టు. చైతన్య మహాప్రభు చెప్పిన స్టేట్మెంట్తో స్మాష్ చేయగానే దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ ఇంకోటి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చేసి నిరూపించిన దాన్ని మళ్ళీ ఖండిస్తాడు. ఈ విధంగా ఒకసారి చైతన్య మహాప్రభుగా ఒకటి గదాధర పండిట్గా ఆర్గ్యూ చేస్తూ 24 లెవెల్స్గా తీసుకుని వెళ్తాడు అన్నట్టు. అంతటి ప్రజ్ఞావంతుడు చైతన్య మహాప్రభు. ఇంతటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి చైతన్య మహాప్రభు చివరిగా ఏం చేస్తున్నాడంటే, గంభీరలో ఉండి భగవంతుని యొక్క విరహం నాకు కలగలేదే, భగవంతుని యొక్క సాంగత్యం నాకు కలగలేదని చెప్పేసి ఇప్పుడు నిరంతరం విరహంలో ఉంటూ భగవంతు నామం జపం చేస్తున్నాడు అన్నట్టు. సో యుగాయుతం నిమిషేన చక్షుషా ప్రావృషాయుతం, మన యొక్క జ్ఞాన సముపార్జన అనేది అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే భగవంతుని యొక్క దేవదేవత్వాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానాన్ని సముపార్జించాలి. ఆ జ్ఞాన సముపార్జన యొక్క లక్ష్యం వచ్చేసి భగవంతుని పట్ల సేవ చేయడానికి, భగవంతుని తో సంబంధం పెంపొందించుకుని వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికే ఈ జ్ఞాన సముపార్జన యొక్క లక్ష్యం అయ్యింది. ఆ విధంగా లేకపోతే ఈ జ్ఞాన సముపార్జన వచ్చేసి కేవలం మనం జ్ఞానులుగానే మిగిలిపోతాం అన్నట్టు, భక్తి యోగంలోకి మనం ప్రవేశించలేము. కాబట్టి దేవదేవుని గురించి తెలుసుకోవడానికి కేవలం మాయను జయించగానే భక్తి అనేది ముగించిపోదు అన్నట్టు, భక్తిలో పరిపక్వత అనేది రాదన్నట్టు. మాయను జయించాలి, ఆ తర్వాత దేవదేవుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత దేవదేవుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్న తర్వాత భగవంతుని యొక్క సంబంధం కోసం మనం ప్రయత్నించాలి. ఆ విధంగా భగవంతుని యొక్క సాంగత్యం కోసం కోరుకుంటూ విరహాన్ని పొందాలన్నట్టు. అది ప్రస్తుతం ఇస్కాన్ యొక్క ఉద్యమంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడి యొక్క పరిస్థితి అన్నట్టు. దీన్ని విప్రలంబ సేవ అని చెప్పేసి అని అంటారు. విప్రలంబ అంటే భగవంతుని యొక్క సాంగత్యం పొందలేకున్నానని చెప్పేసి విరహంతో చేసేటటువంటి సేవ. ఈ సేవ ఎటువంటిది అనంటే, ఈ సేవ చేయడం ద్వారా భగవంతుడు అనుగ్రహించి కరుణించి నాకు మళ్ళీ అతని సాంగత్యాన్ని నాకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఆ రిక్వెస్ట్ని, ఆ యొక్క ప్రార్థనని మనం నిరంతరం భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవుతాడు అన్నట్టు. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వాళ్ళు వచ్చేసి ఈ ఇస్కాన్ ఉద్యమాన్ని స్థాపించి ప్రతి ఒక్క భక్తుడు చేసేటటువంటి సేవ నేరుగా భగవంతునికి ఈ విధమైనటువంటి భావనతో సేవ చేయాలి. సేవ చేసిన తర్వాత భగవంతుడు అనుగ్రహించి భగవద్ధామానికి మనకు తీసుకుంటాడు అని చెప్పేసి ఈ సేవను ప్రసాదించడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడు నిరంతరం విరహంలో ఉండేసి హే కృష్ణ హే రాధ అని చెప్పేసి అనుకుంటూ ఉండడం కాదన్నట్టు. భగవంతునితో సంబంధం పెంపొందించుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత, సంబంధం పెంపొందించుకున్న తర్వాత ఏం చేయాలి, భగవంతుని యొక్క సాంగత్యం పొందడానికి నిరంతరమైన సేవ చేయాలన్నట్టు. నిరంతరం సేవ చేస్తూనే భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందగలము అని చెప్పేసి 70 ఏళ్ల తర్వాత అయినప్పటికీ కూడా భగవంతుడు శ్రీల ప్రభుపాదుల వాళ్ళు వచ్చేసి భగవంతుని ఉద్యమాన్ని ప్రారంభించాడు అన్నట్టు ఇస్కాన్ని. సో వ్యాసుడు వచ్చేసి దేవదేవుని చూశాడు, ఆ తర్వాత వెనకల మాయను చూశాడు, ఆ తర్వాత మాయ నీడలో ఉండేటువంటి జీవులను చూశాడు. జీవుడు ఎప్పుడైతే మాయను జయించి భగవంతునికి చేరుతాడో, మాయను జయించే టైంలో కూడా మాయ పరీక్ష పెడుతుంది. మాయా పరీక్షలు వచ్చేసి చాలా స్వీట్గా ఉంటాయి అన్నట్టు. అంటే భక్తిలో మొట్టమొదటి వచ్చేసి ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో అతనికి విపరీతమైనటువంటి, అంటే స్వీట్ టెస్టింగ్స్ ఎట్లుంటాయనేది. మంచి ప్రవచనం ఇచ్చినారంటే అందరూ వచ్చేసి దండలు వేస్తారు, ప్రభు వాటే క్లాస్ ప్రభు అని చెప్పేసి అని అంటారు. ఆ తర్వాత విపరీతంగా ప్రశంసిస్తారు, ప్రణామం చేస్తారు, ఆకాశానికి ఎత్తేస్తారు అన్నట్టు. ఈ విధంగా మాయ మంచి పరీక్షలు పెడుతుంది. అంటే ఇది తీసుకోవడానికి చాలా భక్తిలో చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు, స్వీట్గా ఉంటుంది. మాయ ఈ రకంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. దీని తర్వాత భగవంతుని ఎప్పుడైతే వీటిని అన్నిటినీ, అంటే చైతన్య చరితామృతలు చెప్తున్నట్టు భక్తి చేసేటప్పుడు వచ్చేటటువంటి బై ప్రొడక్ట్స్ ఏమేమి, పూజ, ప్రతిష్ట, లాభ, ఇంకా ఉన్నాయి కదా, ఇంకొకటి ఉంది, 4 qualities. సో ఇవి అన్నీ దాటి రావాలన్నట్టు. పూజ ఆటోమేటిక్గా వస్తుంది, ప్రతిష్ట వస్తుంది, కీర్తి వస్తుంది, మళ్ళీ ధనం వస్తుంది. మొత్తం ఇటువంటి అన్నిటినీ ఇచ్చేసి మాయ వచ్చేసి అతన్ని ఆపేదానికి ప్రయత్నిస్తుంది అన్నట్టు. సో ఒకసారి భగవంతుని చేరే వరకు నువ్వు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది. నువ్వు లాస్ట్కి నీవే భగవంతుడు అని చెప్పేసి కూడా చెప్తుంది. ప్రభుపాదుల వారు భగవద్గీతలు చెప్తారు, ద లాస్ట్ స్నేర్ ఆఫ్ మాయ, మాయ యొక్క చివరి పన్నాగం భగవంతుని ఆశ్రయించే వరకు నీవే దేవదేవుడివి, ఇంకా నీవు ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. ఎస్ ఎస్, నేను కొంచెం తపస్సు చేస్తే, కొంచెం ధ్యానం చేస్తే నేను దేవుణ్ణి అయిపోతానని చెప్పేసి భగవంతుని ఆశ్రయాన్ని పొందరు అన్నట్టు. ఇది ఒక రకమైనటువంటి పరీక్ష. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత, కృష్ణుని ఆశ్రయించిన తర్వాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది అంటే, రకరకాలైనటువంటి, ఇక్కడ బిటర్ టెస్ట్ అయితే ఇక్కడ స్వీట్ టెస్ట్ అన్నట్టు. నీకు రకరకాలైనటువంటి మెటీరియల్ బెనిఫిట్స్ అన్ని చూపించేసి ఇక్కడికే ఉంచేస్తుంది అన్నట్టు. వీటిని కూడా క్రాస్ అవ్వాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి భగవంతుని ఎప్పుడైతే చేరుకుంటామో, ఈ మాయా పరీక్షలను అన్నింటినీ దాటి కృష్ణుని దగ్గరికి వస్తే కృష్ణుడు మళ్ళీ పరీక్ష ప్రారంభిస్తాడు అన్నట్టు. కృష్ణుడు టెస్ట్ ఈ మాయా టెస్ట్, స్వీట్ది హార్డ్ది, ఈ రెండు టెస్టులకి మించినది అన్నట్టు. భగవంతుడు ఏ విధంగా టాస్క్ ఇస్తాడనంటే, సంథింగ్ వెరీ ఇంపాసిబుల్. దీన్ని ఆచార్యులు ఎట్లా చెప్తున్నారంటే, మాధవేంద్రపురి పరిపూర్ణ భక్తుడు. మాధవేంద్రపురి పరిపూర్ణ భక్తుడు అయితే అతను కంప్లీట్గా భౌతిక ప్రపంచాన్ని త్యజించిన వాడు, నిరంతరం భగవంతుని ధ్యానంలో నిమగ్నం అయిపోయిన వాడు, నామజపం చేస్తూ భగవద్ధామానికి, ఇన్ఫ్యాక్ట్ అన్ని స్క్రిప్చర్స్ అందరూ ఆచార్యులు వివరించేదేమంటే, కేవలం ముగ్గురు భక్తులకు మాత్రమే మహాభావ స్థాయి పొందిన వాళ్ళు అని చెప్పేసి. ఒకటి వచ్చేసి మాధవేంద్రపురి, చైతన్య మహాప్రభు, రాధారాణి, వీళ్ళు ముగ్గురికి తప్ప మహాభావ స్థాయిని చేరుకున్న వాళ్ళు ఎవరు లేరు. అటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మాధవేంద్రపురి వచ్చేసి కృష్ణుడు వచ్చేసి పాలు ఇస్తాడన్నట్టు. పాలు ఇచ్చి పాలు తాగగానే కృష్ణుడు అదృశ్యం అయిపోతాడు. ఆ తర్వాత రాత్రి వచ్చేసి ఒక మెసేజ్ చెప్తాడు, నేను ఇక్కడ నియర్ బై పొదల్లో ఉన్నాను, నన్ను బయటికి తీసి ఒక గుడి కట్టు అని చెప్పేసి చెప్తానంట. సో భగవంతుని తీసి ఒక బయటికి తీసి మొత్తం అంత పెద్ద అన్నకూట సంతర్పణం చేసి ఎవ్రీడే చెప్పన్న భోగనాన్ని అరేంజ్ చేసేసి, ఆ తర్వాత నిరంతరం భగవంతుని సేవ జరిగేటట్లు అర్చనలు చేసి బెంగాలీ బ్రాహ్మణులు తీసుకుని వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇనిషియేషన్ ఇచ్చి ఆ భగవంతుని కావాల్సిన అన్ని డ్రెస్సింగ్స్ ఏర్పాటు చేసి, గోడౌన్స్, నిరంతరం కీర్తనలు అన్నీ చేపించి 2 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మొత్తం అంతా ఏర్పాటు చేసి భగవంతుని సేవ చేస్తాడన్నట్టు. చేసిన తర్వాత అప్పటికి చాలా ఎల్డర్లీ పర్సన్, చాలా పెద్ద వయసు, అంటే వయసు మీద పడింది అన్నట్టు, వయోవృద్ధుడు. మాధవేంద్రపురికి భగవంతుడు అప్పుడు ఒక కోరిక కోరుతాడు అన్నట్టు. మళ్ళీ నాకు చందనం కావాలి, తెచ్చి పెడతావా, ఇక్కడ చాలా వేడిగా ఉంది అని చెప్పేసి. ఆ చందనం ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి కూడా మళ్ళీ లొకేషన్ చెప్తాడు. ఇతను ఉండేది ఎక్కడ, బృందావనంలో. ఈ చందనం ఎక్కడ ఉంది అంటే పూరిలో ఉంది, అక్కడ వాళ్ళ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, నువ్వు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ ఇస్తారు, నువ్వు వెళ్ళేసి తీసుకుని రా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఏమి ఫ్లైట్స్ లేవు, లేకపోతే ఏమి ట్రావెల్ సర్వీస్ లేవు, కార్గోలు వేస్తే సర్వీసెస్ వచ్చి ఇక్కడ డెలివరీ ఇచ్చేదానికి. ట్రైన్ లేదు, బస్ ఫెసిలిటీ లేదు, రోడ్డు మార్గాలు కూడా లేదు, అరణ్యం నుంచి దాటుకొని రావాలన్నట్టు. అరణ్యాలు దాటుకొని రావాలి నడుచుకుంటూ. ఆ తర్వాత ఈ ముస్లిం రాజ్యాలన్నీ ఉన్నాయన్నట్టు మధ్యలో. ఈ ముస్లిం రాజ్యాలన్నింటిని దాటుకునేసి పూరికి చేరుకోవాలి, ఆ తర్వాత తీసుకునేసి స్టాక్ తీసుకునేసి రిటర్న్ వెళ్ళాలన్నట్టు. అది ఎటువంటి ఒక సన్యాసి, ఎటువంటి ధనం లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, పరిచయస్తులు ఎవరు లేరు. సో అంతటి లోడ్ని పూరి బృందావనం తీసుకొని వచ్చేసి చందనం తీసుకొని రావాలి, నాకు అప్లై చేయాలని చెప్పేసి భగవంతుడు కోరిక కోరుతాడు అన్నట్టు. మాధవేంద్రపురి ఎక్కడ కానీ వెనుకంజ వేయలేదు. సో భగవంతుని యొక్క ఇన్స్ట్రక్షన్ని, కోరికని తీసుకుని వెళ్ళేసి నడుచుకుంటూ అన్ని ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తాడు. వెళ్ళేసి పూరికి వెళ్ళి అడుగుతాడు అన్నట్టు. అడుగుతానే మొత్తం అంతా వాళ్ళు ఇది ఇచ్చేస్తారు, చందనాన్ని ఇస్తారన్నట్టు. చందనాన్ని తీసుకుని వెళ్ళేసి రిటర్న్ వస్తుంటాడు. సో భగవంతుడు ప్రతి క్షణము గమనిస్తున్నాడు, నేను ఇచ్చినటువంటి సేవ ఎంతటి స్ట్రాంగ్గా చేయగలడు అని చెప్పేసి. రకరకాల పరీక్షలన్నీ ఇచ్చినారన్నట్టు. మధ్యలో ఈ కీర్తిని కూడా ఇస్తాడన్నట్టు, క్షీరచోర గోపినాథ్ లీలలో. ఇతనే గొప్ప భక్తుడు, ఇతను కోసమే భగవంతుడే దొంగగా మారినాడు, ఒక కప్పు మహాప్రసాన్ని ఇతనే దాచినాడు, ఇతను కోసం దాచినాడు అని చెప్పేసి ఎంతటి మహాభక్తుడు తెలుసుకోండి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు అన్నట్టు. అప్పుడు కూడా ఆ కీర్తిని వదిలేసి ఇమ్మీడియట్గా పారిపోయినాడు. ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండదలుచుకోలేదు. ఎవ్రీ సెకండ్ భక్తుని యొక్క యాటిట్యూడ్ని ఇక్కడ పరీక్ష చేస్తున్నాడు అన్నట్టు. ఏ క్షణంలో అయినా ఏ ఒక్క దానికైనా నేను ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే, అన్లిమిటెడ్ సేవ ఇస్తే అతను మోయగలడా లేదా? ఓకే, మోయగలిగి అటెంప్ట్ చేసినప్పటికీ, ఈ గొప్పతనాన్ని నిరూపించుకున్నప్పటికీ కీర్తిని ఇస్తే అక్కడ పడిపోతాడో చూద్దాం అని చెప్పేసి వచ్చాడు. ఆ కీర్తిని కూడా దాటుకొని వచ్చాడు అన్నట్టు. సో ఎప్పుడైతే ఇంకా భక్తుని పరీక్షించడానికి ఇంకేమీ భగవంతునికి అవకాశం లేకపోయేసరికి చివరిగా ఓకే అని చెప్పేసి శాంక్షన్ చేసేసినాడు. ఇంకా ఇతని మాధవేంద్రపురి ఇంకా పూరికి రాలేదు. అక్కడే ఏ టెంపుల్ దగ్గర అతను ఆగిండేది, రమణ, క్షీరచర గోపినాథ్ కదా. భగవంతుడు వచ్చేసి మళ్ళీ మెసేజ్ ఇస్తాడు, నీవు ఇంతవరకు నువ్వు నడుచుకొని తీసుకుని రావాల్సిన అవసరం లేదు, ఈ చందనాన్నంతా నూరేసి నా యొక్క గోపాల డీటీకి అప్లై చేయండి అని చెప్పేసి చెప్తాడు. అది ఏ డీటీ? సాక్షి గోపాల, గోపినాథ, గోపినాథ్, క్షీరచర గోపినాథ్. థ్యాంక్ యూ, నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే భగవంతుడు వచ్చేసి నీవు చందనం నూరేసి గోపినాథ్కి అప్లై చేయని చెప్పేసి చెప్తాడు. ఇజ్ ఇట్ సో? అయితే అక్కడ కృష్ణుడు వచ్చేసి మాధవేంద్రుడిని పాస్ చేసేసాడు అన్నట్టు. ఎప్పుడు యాక్చువల్గా టాస్క్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? చందనం అంతా తీసుకొని వచ్చేసి బృందావనకి తీసుకొని వస్తే సేవ కంప్లీట్ అవుతుంది. అయితే ఇతని మధ్యలో అన్ని టెస్టులు చేస్తున్నాడు అన్నట్టు. ఇంకా ఈ మార్గ మధ్యలో ఇంకా ఇవి కూడా ఉన్నాయి, చెక్ పోస్టులన్నీ దాటి రావాల్సి ఉండేది కూడా ఉంది అన్నట్టు. చెక్ పోస్టులను దాటి వచ్చేదానికి కూడా మొత్తం అన్ని అరేంజ్ చేసుకునేసి దాటుకునేసి వస్తాడు అన్నట్టు. అన్ని పరీక్షలు ఇతను జయించిన తర్వాత మాధవేంద్రపురి ఇంకా పూర్తి డెస్టినేషన్ రాకనే ఎప్పుడైతే అన్నం ఉడుకుతుందో ఒక చిన్న మెతుకు పట్టేసి అన్నం ఉడికిపోయిందని చెప్పేసి దించేస్తారన్నట్టు. ఆ విధంగా వచ్చేసి సేవనిచ్చినాడు భగవంతుడు. మాధవేంద్రపురి దాన్ని తీవ్ర స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది. ఈ చందనం వచ్చేసి పూర్తిగా బృందావనకు తీసుకుని వచ్చేసి భగవంతుడికి అప్లై చేయక ముందే ఎస్ యు ఆర్ పాస్డ్ అని చెప్పేసి పాస్ చేసేస్తాడు అన్నట్టు. అన్ని యాటిట్యూడ్ టెస్టుల్లో మాధవేంద్రపురి పాస్ అయిపోయినాడు. పాస్ అయిపోగానే దాన్ని ఇప్పుడు ఏం చేయాలా, నువ్వు నాకేం అప్లై చేయాల్సిన అవసరం లేదు, అక్కడ అప్లై చేయి గోపినాథ్కి, నేను ఇక్కడ రిసీవ్ చేసుకుంటానని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో ఇక్కడ బికాజ్ నువ్వు వచ్చే లోపల నాకు ఏమి ఇక్కడ నుంచి దాటుకొని వెళ్ళే లోపలే ఈ ఇదేముంది, అక్షయ తృతీయ 21 డేస్ వస్తుంది కదా చందనయాత్ర, ఆ చందనయాత్ర 21 రోజుల్లో పోయేసి ఏం రాలేదన్నట్టు. పోవడానికి 6-7 నెలలు పడుతుంది. ఈ కేవలం శివానంద సేన బెంగాల్ నుంచి పూరికి తీసుకురావడానికి 2 మంత్స్ వాకింగ్ అన్నట్టు. ఈ మనకి ట్రైన్ జర్నీ 8 అవర్స్ అవుతుంది. ఇటువంటి కాలినడక్కి 2 నెలలు పడుతుంది. బృందావన్ నుంచి పూరికి వచ్చేసి more than 24 hours పడుతుంది అన్నట్టు. అంటే more than 6-7 months పడుతుంది అన్నట్టు, 8 మంత్స్ వాకింగ్ అవుతుంది. అంతలోపల ఈ చందనయాత్ర టైం దాటిపోయింది, మళ్ళీ వచ్చేసి చందనయాత్ర వస్తుందని చెప్పేసి కూడా కాదు. ది హోల్ పరీక్ష అంతా వెదర్ నీవు నాకు ఎంత సిన్సియారిటీతో నువ్వు సేవ చేయగలవు అని చెప్పేసి పరీక్ష అన్నట్టు. అది నీకు 20 కెపాసిటీ ఉంటే భగవంతుడు ఇచ్చే లోడ్ వచ్చేసి కనీసం 40 ఉంటుంది, దాన్ని నువ్వు చేయగలవా లేదా అని చెప్పేసి భగవంతుడు ఈ విధంగా పరీక్షిస్తాడు. భగవంతుని పరీక్ష వచ్చేసి నిన్ను మాయకు గురి చేయడు. కృష్ణుడు ఎప్పుడైతే పరీక్ష చేయడం ప్రారంభించినాడు అని అంటే దాని అర్థం ఆల్రెడీ యాజ్ క్రాస్డ్ మాయా అని చెప్పేసి భగవంతుడు నిరూపించుకున్న తర్వాత, భగవంతుడికి అవగతమైన తర్వాతనే భగవంతుడు పరీక్ష చేయడం ప్రారంభిస్తాడు అన్నట్టు. మనం మాయలో ఉండి భగవంతుడు నాకు ఈ టెస్ట్ ఇచ్చాడని చెప్పేసి మాత్రం అనుకోకూడదు. భగవంతుడు టెస్ట్ ఇచ్చేసి కేవలం మనం మాయ నుంచి విడివడి భగవంతునికి సమర్పించుకున్న తర్వాతనే టెస్ట్ పెడతాడు. లేదా భగవంతుడు టెస్ట్ చేయడం స్టార్ట్ చేసినాడంటే ఆల్రెడీ ఆ భక్తుడు వచ్చేసి మాయని దాటినాడని చెప్పేసి తెలుసుకోవాలి. శ్రీల ప్రభుపాదల వారి జీవితం కూడా మొత్తం పరిశీలిస్తే ఇదే విధంగానే కొనసాగుతుంది అన్నట్టు. 70 ఏళ్ళ పైబడిన వయసులో అతను వచ్చేసి ఉద్యమాన్ని ప్రారంభిస్తారన్నట్టు. ఉద్యమాన్ని ప్రారంభించి మొత్తం అంతా ప్రపంచవ్యాప్తం చేసిన తర్వాత దాన్ని సేవను పూర్తిగా సమాప్తి చేసి అతను భగవద్ధామానికి తీసుకుంటాడు భగవంతుడు. సో ఈ విధంగా ప్రపంచమంతా అనారోగ్యమైన పరిస్థితుల్లో కూడా కృష్ణ చైతన్య ప్రచారం చేయగలగడం అనేది అది పూర్తిగా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సంఘటన అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నట్టు. సో ఈ విధంగా మాయా పరీక్ష, ఇది వచ్చేసి కృష్ణుని పరీక్ష అన్నట్టు. కాబట్టి ఈ శ్లోకంలో నిమి మహారాజు వచ్చేసి అడిగేటటువంటి ఉద్దేశం ఏమంటే, కేవలం మాయను జయించగానే పూర్తిగా మన భక్తులు పరిపక్వత రాదు, భగవంతుని దేవదేవుణ్ణి ఆశ్రయించాలి, దేవదేవుణ్ణి ఆశ్రయించి ఆ తర్వాత సంబంధాన్ని గురించి ఏ విధంగా పెంపొందించుకోవాలని తెలుసుకొని ఆ సంబంధం కోసం నిరంతరం మనం విరహ వేదనలో భగవంతునికి నిరంతరంగా సేవ చేయడమే లక్ష్యము అని చెప్పేసి, భగవంతునికి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ప్రార్థన చేయడమే, భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఈరోజు ప్రశ్నిస్తున్నాడు అన్నట్టు. హరే కృష్ణ. ఎవరికైనా ఒక్క ప్రశ్న ఉందా?
హరే కృష్ణ, క్లాస్ బాగా చెప్పారు. ప్రశ్న ఏమంటే, మాయావాదులు మాయను క్రాస్ చేస్తారని చెప్పారు కదా, దాంట్లో మరి అంటే భగవద్గీతలో కృష్ణుడు దైవేశ గుణం దొరికితే ఆ శ్లోకం ప్రకారం అయితే ఎవరైతే నాకు శరణాగతి పొందితే వాళ్ళు మాత్రమే మాయ దాటుకుంటారు అంటారు, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు?
ఇక్కడ
మాయవాదులు
మాయ దాటుతారు, వాళ్ళు ఏ విధంగా దాటుతారంటే రూపాల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొట్టమొదటి వచ్చేసి దేవదేవుడు ఎక్స్ప్లెయిన్ చేసేది 2వ అధ్యాయంలో, దేహినోస్మి యథాదేహే, నీవు ఏ దేహం కాదు, నీవు ఈ ప్రపంచానికి సంబంధించిన వాడివి కాదు, నీవు వచ్చేసి ఆత్మవి, రమణ మహర్షి ఏం చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేసి చెప్తారు. ఒకటే ఒకటో ఎవరు ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా నీవెవరు నువ్వు తెలుసుకో, నీకంతా అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్తారు. సో దే విల్ రియలైజ్ దట్ దే ఆర్ సోల్, అంటే ఇప్పటి మాయావాదులను లెక్క వేసుకోవద్దు అన్నట్టు. ఇప్పటి మాయావాదుల స్టాండర్డ్ వచ్చేసి ఇప్పుడు భక్తి స్టాండర్డ్ భక్తి మనం చేస్తున్న ఏ విధంగా అయితే కాదు, ఇప్పటి మాయావాదులు కూడా క్వాలిటీ మాయావాదిస్ కాదంట. సో దే విల్ రియలైజ్ దట్ దే ఆర్ సోల్, వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి పూర్తిగా విడివడిపోతారు, కాకపోతే నెక్స్ట్ ఎవరికి కనెక్ట్ కావాలనేది అక్కడ మిస్ అయిపోతుంది. మనం కూడా దేహినోస్మి యథాదేహం, మనం ఈ భౌతిక ప్రపంచం మన భౌతిక దేహం కాదని చెప్పేసి మనం రియలైజ్ అవుతాము, అయిన తర్వాత నెక్స్ట్ భగవంతుని కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ స్టెప్ ఉంది, 2వ స్టెప్ ఉంది మనకు, మనది 3 స్టేజెస్ ప్రయాణం, 3 అంచెల ప్రయాణం, సంబంధ అవిధేయ ప్రయోజన. వాళ్ళకు వచ్చేసేది ఒకటే, వాళ్ళు మాయావాదులు ఏ విధంగా అంటేగా కృత్య సాధన, కృత్య సాధన అంటే సివియర్ ఆస్టెరిటీస్, సివియర్ తపస్సులతో వాళ్ళు ఈ నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పేసి, వాళ్ళు ఈ శరీరాన్ని కాదు నిరాకార బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను ఈ బ్రహ్మ జ్యోతిలో నేను లీనం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కృత్య సాధన చేస్తారు. నిరంతరం వాళ్ళు సివియర్ తపస్సులు చేయడం ద్వారా వాళ్ళు భౌతిక దేహాన్ని దాటి వస్తారు అన్నట్టు. అది దానికి భగవంతుని అనుగ్రహం అవసరం లేకపోయినప్పటికీ, ఈ అనుగ్రహం అంటే అఫ్కోర్స్ అల్టిమేట్గా వచ్చేసి భగవంతుని యొక్క శాంక్షనే, కాకపోతే వీళ్ళ యొక్క వేద నిర్దేశాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ భౌతిక దేహాన్ని దాటి వస్తున్నారు అంతే, వాళ్ళ ఆత్మని రియలైజ్ అవుతారు. గమ్యం ఏమేనంటే బ్రహ్మ జ్యోతులు విలీనం కావాలి, అది కూడా వేదాల్లోనే ఉంది, దే ఆర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. కృత్య సాధన ద్వారా వాళ్ళు భౌతిక దేహాన్ని త్యజించి భౌతిక దేహం కాదు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు, సివియర్ ఆస్టెరిటీస్ ద్వారా. ఫర్దర్ సాటిస్ఫైయింగ్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను, ఓకేనా? రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి నితాయ గౌర ప్రేమానందే హరి.